అవకాశం ఉన్నవాళ్ళు ధూపం దీపం నైవేద్యం ఇస్తే చాలా మంచిది. అందులో ధూపాత్ ఐశ్వర్యం, ధూపం వల్ల మంచి పదవి వస్తుంది, సంపద వస్తుంది, దీపం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడూ భక్తితో మన దగ్గర ఉన్న సామాన్లని ఏమాత్రం లోభం లేకుండా పరమాత్మకి సమర్పిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. కొన్ని వస్తువులు ఈశ్వరుడికి ప్రీతి కలిగిస్తాయి, కొన్ని చికాకు కలిగిస్తాయి. ఎందుకని? కొన్ని వస్తువులు పాపపు సొమ్ముతో సంపాదించడం వల్ల. పాపిష్టి సొమ్ముతో సంపాదించిన వస్తువులు ఇవ్వద్దు. ఎంత పాపముతో సమర్పించినా కొన్నింటికి దోషం లేదట. అందులో తెల్లగన్నేరు పువ్వు ఉంటుందే, తెల్లగన్నేరు, అర్జున పుష్పం అంటే మద్ది పువ్వు, బిల్వపత్రములు దొంగతనంగా అర్పించినా ఆయన ఏమనుకోట. అలాగని దొంగతనం చేయమని కష్టమా? మళ్ళీ ఇవి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు అంటే ఐసర మధ్య అయితే దొంగతనం చేశానే వచ్చు అనుకుంటాడు. అలా కావాలని చేయటం కాదు, ఒక్కొక్కసారి కర్మగాలి బిల్వపత్రం పక్కవాడి దగ్గర నుంచి పట్టుకొచ్చి ఆశివుడికి ఇచ్చేస్తే అప్పుడు ఆయన ఏమనుకోడు. కానీ తక్కిన వస్తువులు ఎడల కొంతైనా మన శ్రమ ఉండాలట. కొంచెం శ్రమించి సంపాదించి వాటితో భగవంతుని యొక్క పూజ చేస్తే చాలా మంచిది. వీటిల్లో ఏమేమి ఇష్టమో ఏమేమి ఇష్టం లేవో అవన్నీ వరసగా చెప్పుకొస్తున్నాడు ఆయన. దేవదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది లింగం. విగ్రహారాధన కంటే లింగం చాలా ఇష్టం. ఈ లింగాన్ని ఆరాధించేవాడికి ముందుగా ఉండవలసింది దృఢభక్తి, ఆ తర్వాత స్మరణ. ముందు మనస్సులో శివుడు అంతటా ఉంటాడు, ఆయన అనుగ్రహం కలిగితే అన్నీ వస్తాయనే భక్తి ఉండాలి. భక్తి కలిగిన వాడు నిరంతరం స్మరణ చెయ్యాలి. శ్లోక రూపంలో కానీ నామరూపంలో కానీ మంత్ర రూపంలో కానీ స్మరణ చెయ్యాలి. వీలున్నంత వరకు అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని అర్చన చేయకూడదట. వారములో 3 రోజులకి తక్కువ కాకుండా ఆలయానికి వెళ్ళేటటువంటి వాడు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. ఆలయంలో ఉన్నప్పుడు అన్య విషయాల మీద దృష్టి లేకుండా కేవలం భగవంతుడి మీదే దృష్టి పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఆలయంలో కూడా వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణ చేస్తారు. ఇంక దానివల్ల ఏంటి ఉపయోగం? ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మహావేగంగా ఎవడో గొడ్డు కంగారులో తరువుకు వచ్చేస్తూ ఉంటే, కుక్క వెనకాతలు పడితే తరువుకుంటూ వస్తూ ఉంటే పరిగెత్తిన వాడు పరిగెట్టినట్టుగా ప్రదక్షిణ చేస్తే ఉపయోగం లేదు. కాబట్టి అక్కడ కూడా మనస్సు లగ్నం చేసి అర్చన చెయ్యాలి. నాకు భక్తి కావాలి అనుకున్నటువంటి వాడు తులసీదళాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే తొందరగా భక్తి లభిస్తుందిట. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ మొదలైన వాళ్ళందరినీ పిలిచాడు. శ్రీ మహావిష్ణువు చాలా అవతారాలు ఎత్తాడు తెలుసుగా మీకు. అందులో ఒక అవతారం విశ్వకర్మ అవతారం. ఋగ్వేదంలో విశ్వకర్మ అనే పేరుతో భగవంతుడు ఎన్ని లీలలు చేశాడో చెప్పారు. భగవంతుడికి ఒక లక్షణం ఉందిట, తాను భగవంతుడైనా భక్తులకి వెళ్ళి దాసుడు అవుతాడట ఆయన. అందుకే భగవంతుడు విష్ణు ఏమనుకున్నాడు, ప్రజలకు ఉపకారం చేద్దామని మళ్ళీ అంతటి విశ్వకర్మ విశ్వమును సృష్టించేవాడు అయ్యుండి కూడా దేవతలకి శిల్పిగా దిగొచ్చాడు. ఎంత కరుణామూర్తి అండి ఆయన. మీరు విష్ణు సహస్రనం దగ్గర విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరోధ్రువ అనే విష్ణుమూర్తికి విశ్వకర్మ అని ఒక నామం ఉన్నది. ఈ విశ్వమంతా నిర్మాణం చేసేది ఆయనే. విశ్వమునకు కర్మ నిర్మాణకర్త, ఇన్ని లోకములు సృష్టించిన మహానుభావుడు అయినా దేవతలకి శిల్పిగా వచ్చి దేవతలు కోరితే బిల్డింగులు కట్టిపెట్టాడు, సుధర్మ సభ నిర్మాణం చేశాడు. ఇవాళ ఆయన లేకపోతే అసలు మనం ఎవరం లేవు. ఈ శిల్ప సంపద ఇవన్నీ ఆ భగవంతుడు ఇచ్చినవి. అందుకే మనం ఎప్పుడు ఆయన్ని అప్పుడప్పుడు విశ్వకర్మ యొక్క పుట్టినరోజు నాడే కాదు అన్ని వేళలో తలుచుకుని పూజించాలి. ఎన్ని రూపాలండి ఆయనవి, పెట్టేది పెట్టించేది పనిచేసేది పని చేయించేది అన్నీ ఆయనే. నాకు ఇప్పటికూడా కృష్ణుడి యొక్క గొప్పతనం తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతున్నమాట. అంతటి భగవంతుడు కాళ్ళు పడతాడు ఆ కుచేలుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన ఎంత ప్రేమ ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఆ విష్ణు ఒకనాడు విశ్వకర్మావతారం ఎత్తి ఆ విశ్వకర్మని పిలిపించాడు. బ్రహ్మని తక్కిన దేవతలను అందరినీ పిలిపించాడు. నాన్న విశ్వకర్మ, మనిద్దరికీ అభేదం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి శివలింగాన్ని పూజించి తరించాలని నా కోరిక. నీవు మాత్రమే శివలింగాలని అందరికీ అందించగలవు, ఇంకెవరికి అంత శక్తి లేదు. ఎందుకంటే నువ్వు పరిపూర్ణ అవతార స్వరూపుడివి కాబట్టి వీళ్ళందరికీ శివలింగాలు ఇచ్చి దాన్ని పూజ చేసుకునే విధానం చెప్పి వీళ్ళని తరింపచెయ్యి అని కోరాడు. లింగాన్ని కల్పయత్వైవ అధికారానురూపత విశ్వకర్మ దదౌ తేభ్యో నియోగాన్ మమవా హరే. నాన్న విశ్వకర్మ, శివుని యొక్క మంగళకరమైన లింగములను ఈ దేవతలందరికీ ఎవరికి ఏది అర్హతో ఆ అర్హత కలిగిన లింగాలని నిర్మించి వాళ్ళు తరిస్తారు అనగానే అప్పుడు విశ్వకర్మ అపూర్వమైన లింగాలను తయారు చేశాడు. మొట్టమొదట లింగములను తయారు చేయటం అనే ప్రక్రియ విశ్వకర్మ దగ్గర నుంచే వచ్చింది. అందుకే ఎవరన్నా లింగాన్ని తయారు చేసి ఒక శిల్పి మనకిస్తే ఆ శిల్పిలో భగవంతుడైన విశ్వకర్మను చూడాలని శాస్త్రం. పూర్వం శిల్పులందరినీ విశ్వకర్మ అని పిలిచేవారండి, ఎంత గౌరవంగా చూసేవారండి. వాళ్లే లేకపోతే వాళ్ళ ఈ ఆలయాలు ఉన్నాయా? అసలు మన హైందవ సమాజాన్ని నిలబెట్టారు వాళ్ళు ఎంతో భక్తితో అనమాట. అటువంటి శిల్పులందరికీ ఒక నమస్కారం చేసుకోండి. ఆ అమర శిల్పి జక్కన్న ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. మానవ మాత్రులు ఆ పైన ఎలాగ చెక్కారనిపిస్తుంది అనమాట. వాళ్ళు వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఇంత చేసి పాప ఆ రోజుల్లో వాళ్ళకి డబ్బులు కూడా పెద్ద ఇచ్చేవారు. ఇంత అన్నం పెడితే చేసి పెట్టేట. అమర శిల్పి జక్కనకి రోజు రెండు పూట్లు ఇంత అన్నం పెట్టారట. నేను అక్కడికి వెళ్ళి చూశాను శాసనంలో. తర్వాత ఏవో సత్కారాలు చేస్తారు. 20 ఏళ్ళు ఒక ఆలయ నిర్మాణం చేశారా? 20 ఏళ్ళు భార్య మొహాలు చూశారా? వాళ్ళు పిల్లల మొహాలు చూశారా? కుటుంబాలు విడిచిపెట్టి చేశారు. సరే, ఏమైతేనే ఆ మహాత్ముడు విశ్వకర్మ వరసగా అనేక లింగాలను సృష్టించాడు. అందులో ఇంద్రుడికి పద్మరాగలింగాన్ని ఇచ్చాడ. పద్మరాగమయం శక్రః. అందుకే ఇప్పటికి కూడా స్వర్గలోకంలో పద్మరాగమణులతో నిర్మాణం చేసిన శివలింగం ఉన్నది. శక్రో శక్రః పద్మరాగమయం, పద్మరాగములతో తయారు చేసిన లింగమును పెట్టి పూజించుకున్నాడు. అప్పుడప్పుడు దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి ఎందుకు పారిపోతారో తెలుసా? పద్మరాగములతో తయారు చేయబడిన ఈ లింగమును నిత్యం పూజించినంతకాలం నీకు రాక్షస భీతి ఉండదు. నువ్వు ఎప్పుడన్నా పూజ విడిచిపెడితే రాక్షసులు నిన్ను తరిమేస్తారు, అప్పుడు మళ్ళీ స్వర్గానికి దూరం అవుతావు అని విష్ణువు చెప్పాడు. ఆయన అప్పుడప్పుడు కొంచెం అహంకరించేవట్లేండి. ఈ పూట ఒక్కరోజు శివాలయానికి వెళ్ళకపోతే, పద్మరాగమయమైన లింగమును పూజించకపోతే ఒక్కరోజే కదా కొంపే ములుగుతుంది అనుకునేవాడు. ఒక్కరోజు కొంప ములుగుతుందని వెళ్ళకపోతే దానివల్ల కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ పాప ఆయన భూలోకానికి వెళ్ళాడు. మీరు చూశారుగా, బలిచక్రవర్తి చేతిలో, హిరణ్యకశిపుడి చేతిలో దెబ్బలు తిని పారిపోయినప్పుడల్లా దానికి కారణం స్వయముగా విశ్వకర్మ ద్వారా పొందినటువంటి పద్మరాగమయ లింగమును అప్పుడప్పుడు పూజించకపోవటం. ఇక హేమః విశ్రవస్సుతః కుబేరుడికి సువర్ణలింగాన్ని, బంగారపు లింగాన్ని ఇచ్చారు. సువర్ణలింగాన్ని ఆయనకిచ్చాడు. యముడికి పీతం మణిమయం, పీతం అంటే పసుపచ్చని, పసుపచ్చని మణిలింగం ఇచ్చాడు. వరుణుడికి శ్యామల వర్ణంలో ఉన్న లింగం ఇచ్చాడు. విష్ణువునకు ఇంద్రనీలమణులతో నిర్మాణం చేయబడిన లింగం ఇచ్చాడు. శివుడు విష్ణువు స్వయంగా నీలమేఘఛాయ శరీరుడు కనుక ఆయనకి కూడా ఇంద్రనీల మణులతో నిర్మాణం చేయబడిన లింగం ఇచ్చాడు. బ్రహ్మగారికి మళ్ళీ బ్రహ్మా హేమమయంతథ, బ్రహ్మకు కూడా బంగారు లింగమే ఇచ్చాడు. ఇంకా విశ్వదేవతలకి రౌప్యం అంటే వెండి లింగాన్ని ఇచ్చారు. వసవశ్చ తథైవచ వసువులు ఉన్నారే వాళ్ళకేమిచ్చారట? ఆరకూటమయం, ఆరకూటం అంటే ఇత్తడి, ఇత్తడి లింగాన్ని ఇచ్చారు. అశ్విని దేవతలు పార్థివలింగాన్ని పొందారు. ఇక్కడ టెక్నిక్ ఒకసారి మళ్ళీ వినండి. పార్థివం అశ్వినౌ మునే, అశ్విని దేవతలు పార్థివలింగాన్నే స్వీకరించారు. కారణం ఏమిటి? పార్థివలింగాన్ని భక్తితో పూజించినటువంటి వాడికి ఆరోగ్యంగా మరణించే యోగం పడుతుందట, మంచం మీద పడి చావట్ట. అందుకని అశ్విని దేవతలు, దేవతలు మామూలు దేవతలు కాదు వాళ్ళు. అశ్విని దేవతలు దేవ వైద్యులు. వాళ్ళ వల్లే ఆరోగ్యం, వాళ్ళ వల్లే అనాయాసవరణం వస్తుంది. అందుకని వాళ్ళు ఎందుకని మట్టి లింగాన్ని తీసుకున్నారంటే, నాయనలారా పార్థివలింగం పూజించడం తెలికరా, మట్టితో లింగం చేయడం పెద్ద కష్టం కాదు, ఈ జిగురు మట్టి దొరుకుతుంది కదా బంక మట్టి, దాంతో లింగం చేసి పూజించండి, ఒక్కసారైనా పూజించండి. అలా పూజిస్తే చివరి రోజుల్లో ఎక్కువ బాధపడరు, తేలిగ్గా సుఖంగా వెళ్ళిపోతారు. అన్నిటికంటే బ్రతకడం ఒక ఎత్తండి, చివరి రోజులే మనకి చాలా దుర్భరంగా ఉండకుండా ఉండాలి. కొంతమందిని చూస్తున్నాం కదా పాప, వాళ్ళు చివరి రోజుల్లో హాస్పిటల్ పాలైపోతారు. అలాగ అదేదో పెడతారు ముక్కులకి ఆక్సిజన్, ఆ వెంటిలేటర్స్ మీద బతకాలి. ఈలోపు డాక్టర్లు మొత్తం వీడి ఆస్తి అంతా లాగేస్తారు. 3 రోజులు వాడు వెంటిలేటర్ మీద ఉంటే 3 తరాలు ఆస్తి వెళ్ళిపోయినట్టే. వీడు 3 ఏళ్ళు కష్టపడి సంపాదించింది, 30 ఏళ్ళు సంపాదించింది అంతా 3 రోజులు వెళ్ళిపోతుంది. కొంతమంది అలా తయారయ్యారు, నేను చూస్తున్నాను అందుకని చెప్తున్నాను అనమాట. కర్నూలులో వేణుగోపాల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన భార్య పేరు మీరా గారు. ఎటువంటి డాక్టర్లో తెలుసా? అలాగే నంద్యాలలో ఉదయ శంకర్ గారు అని ఒకరున్నారు. వీళ్ళు డాక్టర్లుగా వైద్యం చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమండి డాక్టర్ గారండి, మందులు అన్నీ ఇచ్చారు మీరు, చికిత్స అంతా చేశారు, మా ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవండి అంటే వేణుగోపాల్ గారి భార్య మళ్ళీ రిటర్న్ ఖర్చులు కూడా 100 150 ఇచ్చి పంపేది ఆవిడ. నేను చూశాను వాళ్ళ ఆస్తి అంతా ఈ వచ్చిన వాళ్ళకే వెళ్ళిపోతుందండి. భగవంతుడి దేవుళ్ళ వాళ్ళు మహాత్ములు కనుక చేయగలుగుతున్నారు. నేను ఊరికే సరదాగా పొగండి, ఎందుకంటే నాకేం లాభం ఎవరినైనా పొగిడితే? నేను కళ్ళారా చూశాను కాబట్టి కొంతమందిని చూసి చెప్పకపోతే పాపం కాబట్టి చెప్తున్నాను అన్నమాట. వాళ్ళు వైద్యో నారాయణో హరిహి, మరి వాళ్ళు పొగడకపోతే ఎలా అవుతారు? విష్ణు స్వరూపులు కదా. మంచి ఉన్న చోట వీలున్నంత వరకు మనం ప్రశంసించాలట. నేను ఎక్కడ మంచి ఉంటే అక్కడ మంచి ఉన్న చోట తల వంచి నమస్కరిస్తాను. సాధ్యమైనంత వరకు అనారోగ్యంతో హాస్పిటల్లో చావడం బాధాకరమైన విషయం. అశ్విని దేవతలు పార్థివలింగాన్ని పూజించి, నాయనలారా మేము దేవవైద్యులం, పార్థివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వారికి అనారోగ్యంతో మరణించే దుర్భర స్థితి లేకుండా చేస్తామన్నారు. అందుకని పార్థివలింగం యొక్క వైశిష్ట్యం చెప్పడానికే వాళ్ళు తీసుకున్నారు. మీరు కూడా వీలున్నంత వరకు, అందులో ముఖ్యంగా వార్ధక్యంలో అడుగుపెట్టిన వాళ్ళు, వీలున్నప్పుడల్లా మట్టితో తయారు చేసిన లింగాన్ని పార్థివలింగం అంటారు, ఆ లింగాన్ని పూజించండి. ఇంకా లక్ష్మీశ్చ స్ఫాటికం దేవి, లక్ష్మీదేవి స్ఫటికముతో తయారు చేసిన లింగాన్ని ధరించింది. ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు ఉన్నారుగా 12 మంది, రాగి లింగాన్ని, తామ్ర నిర్మితం రాగితో తయారు చేసిన లింగాన్ని పూజించారు. మౌక్తికం సోమరాజో వై, చంద్రుడు ముచ్చపు లింగాన్ని పూజించాడు. అగ్నిదేవుడు వజ్రలింగం విభావసుహు, అగ్నిదేవుడు వజ్రలింగాన్ని సేకరించాడు. ఇంకా భూలోకంలో ఉన్నటువంటి ఋషులు, ఋషుల భార్యలు మృణ్మయం మట్టితో తయారు చేసిన లింగాలనే పూజించారు. మయుడు చందన లింగాన్ని పూజించాడు. నాగదేవతలు పగడపు లింగాన్ని పూజించారు. శచీదేవి వెన్నతో చేసిన లింగాన్ని పూజించింది. వెన్నతో చేసిన లింగాన్ని పూజిస్తే మంచి భర్త మంచి భార్య వస్తారట. ఆడవాళ్ళకైతే బంగారం లాంటి భర్త వస్తాడు, వెన్నలా కరిగిపోయే భర్త అనమాట. అయ్యో మా ఆవిడకి చెమట పట్టిందే అని ఈయన కరిగిపోతాడు వెన్నలాగా. అలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం అండి. కొంతమంది భర్తలు చక్కగా భార్యకి పొద్దున్నే లేవగానే ఆవిడ లేచేలోపు కాఫీ తాగి, వాళ్లే కాఫీ పెట్టి ఆవిడకి పెట్టి లేపుతారు. కాఫీ శుభ్రంగా పెట్టుకుని వాళ్ళు తాగి లేవే అని ఆవిడ మొహం కడుక్కున్నాక కాఫీ ఇస్తారు. ఆహా, ఇలాంటి భర్త దొరికినటువంటి భార్య ఎంత అదృష్టవంతురాలు అని కొంతమంది పొగుడుకుంటూ ఉంటారు అనమాట. ఇలా భార్య ఆవిడకి అన్ని చాకరీ చేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి అన్నం పెట్టి ఆవిడకి జడ కూడా వేసిన మహాత్ములు ఉన్నారు. వెన్నతో తయారు చేసినటువంటి లింగాన్ని స్త్రీలు పూజిస్తే అటువంటి మరీ అంత కాకపోయినా కాస్త మంచి భర్త దొరుకుతాడు. అలాగే భర్తలు పూజిస్తే బంగారం లాంటి భార్య దొరుకుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పారండి, లింగ పురాణంలో సూక్ష్మంగా చెప్పారు. ఇలాంటి కథలు తెలుసుకోవాలి. ప్రతి జీవి అప్పుడప్పుడైనా భార్యాభర్తల మధ్యలో తగాదాలు చూసే ఉంటారు కదా. మీకు నేను చెప్పాలా, టాప్ మోస్ట్ సీనియర్స్ మొగుడు పెళ్ళాలు కొట్టుకోకుండా ఉన్నటువంటి దంపతులు ఎక్కడైనా ఉంటారా అంటే, ఏదో గుంటూరులో మీలాంటి పుణ్యాత్ములు అంటే చెప్పలేం కానీ ఎప్పుడో ఒకప్పుడు విసుక్కోకుండా ఉండడం కష్టం. ఆఖరికి లక్ష్మీదేవి విష్ణువుని వదిలి రాబట్టే కదా 7 కొండలు వచ్చాయి. లోకశ్రేయస్సు కోసం ఆ భగవంతుడే ఆ లీల పన్నాడు. ఇదో శచీదేవి సాక్షాత్తు సతీదేవి శివుడికి చెప్పకుండా, శివుడు వద్దంటుండి వినిపించుకోకుండా యజ్ఞానికి వెళ్ళింది, ఆవిడ భస్మం అయిపోయింది. ఓసారి బ్రహ్మను విడిచిపెట్టి వాణి కూడా వెళ్ళిపోయింది. వాణీదేవి శాపం వల్లే బ్రహ్మగారు ముసలాడైపోయాడు తెలుసుగా, పద్మపురాణంలో వస్తుంది. అప్పటిదాకా ఎదురు చూడండి. ఓ రోజున భార్య కోపం వచ్చింది, బ్రహ్మగారిని ముసలాడైపోని చెప్పించింది. వృద్ధోభవాంది దెబ్బతో ఆయన పూర్తిగా ముసలాడైపోయాడు. అంత పూర్వం దాకా నాలా అందంగా పాతికాడు కుర్రాళ్ళు ఉండేవాడు, ఒక్క దెబ్బకి గెడ్డాలు మేసాలు నడిచిపోయి ఎలా అయిపోయాడు ఆయన. ఆ తర్వాత నానాయాత్ర పడి మళ్ళీ ఒక యజ్ఞం చేసి, భార్య యొక్క సలహాతో యజ్ఞం చేసి మళ్ళీ నవయువకుడైపోయాడు. ఒక్కసారి ముసలాడైనందుకు యావజ్జీవితం సినిమా వాళ్ళు బ్రహ్మగారిని ఎప్పుడూ ముసలకింద చేస్తారు. బ్రహ్మ మహాత్ముడు, ఆ కర్మగారు ఒక్కసారి ముసలాడయ్యట. ఏది అది కూడా పట్టుమని 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు రిటైర్ అయినందుకు ఇంకా ఎక్కడ ఏ సినిమాలో చూడండి బ్రహ్మ అంటే రిటైర్ అయిపోయిన ఆయన పట్టుకొచ్చి, అసలు ఆయన ఎవరో తెలియని వాడిని పట్టుకొచ్చి పెడుతున్నారు. ఏదో ఎందుకు చెప్తానంటే, ఎప్పుడో ఒకప్పుడు భార్యలు భర్తలను చెప్పించడం, భర్తలు భార్యను తిట్టుకోవడం ఉంటూనే ఉంటుందన్నమాట. అలా ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఉన్న ఒక పల్లెటూరు, అడవిలో ఉన్నటువంటి ఈ పల్లెటూళ్ళని పక్కణము అంటారు. కాకింద కావచ్చు పక్కణం, పట్టణము అంటే ఇప్పుడు మీరున్నటువంటి ఈ మంగళగిరి ఇలాంటివన్నీ పట్టణాలు, ఇవి నగరాలు. శబర గ్రామములు ట్రైబల్ పల్లెటూళ్ళని పక్కణము అంటారన్నమాట. అలాంటి పక్కణంలో ఒక్క పండితుడు ఉన్నాడు కర్మగాలి, మిగతా వాళ్ళందరూ బోయేవాళ్ళు. ఈ బోయేవాళ్ళకి ఒక గురువుగారు ఉన్నాడు. ఈ గురువుగారి యుక్త వయస్సులో మంచి పిల్లని చూడడానికి కోసం వాళ్ళ అమ్మా నాన్న చుట్టుపక్కల వెతక్క ఒక ఊళ్ళో ఒక సుందరీమణి దొరికింది. ఆవిడ తప్ప మరి ఎవరో కూడా ఈయన పెళ్లి చేసుకోవడానికి రాలేదో, ఈయన పూర్వజన్మకర్మవో కానీ ఒక సుందరీమణి దొరికింది. ఆవిడ జుట్టు ఈతాకుల్లో ఉండేదిట. ఈతాకులకి ఆవిడ జుట్టుకి పెద్ద తేడా లేదు. ఈతాకులు చూసరికి ఇలా కనపడతాయి, ఆవిడ జుట్టు ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ముక్కు కేవలం ఒక కొంచెం బోర్లించినట్టు ఉండేది. పొట్ట ఇక్కడున్న పొట్ట ఇలా గొక్కోవాలంటే మధ్యలో వేరే వాడు వచ్చి కోకాల్సి వచ్చేది. కొండ బొజ్జయు ఒక పాటి గుజ్జు రూపు. కొండ బొజ్జ కొంచెం పొట్టిగా, నల్లని ముక్కు, నల్లని శరీరం, భయంకరమైన ఈతాకులు వంటి జుట్టుతో, గోళ్లతో, బరికితలట, అది కూడా చింపిరి జుట్టుట. ఓ తెగ వర్ణించారు అదంతా ఇప్పుడు నేను చెప్తే మీరు హడిలిపోతారు, రాత్రి నిద్రపోరు. అలాంటి ఒకనొక సుందరీమణి పోని, ఇంత సుందరీమణికి చర్మం ఎన్న ఎలా ఉంది అంటే ఇక గౌడు గదేకి ఆవిడకి పెద్ద తేడా లేదట. అలా ఉంది పాపం ఆవిడ. ఆవిడ రోజుకు ఒక 1000 తిట్లు మాత్రమే తిడుతుంది, అంతకంటే ఎక్కువ తిట్టదు. ఇక ఆ సుందరీమణికి సుందర సౌందర్యములకు తగిన కంఠము, కంఠమాధుర్యములకు తగిన భాష కూడా ఉన్నాయట. అలాంటి సుందరీమణిని పట్టుకొచ్చి ఈ శబర గ్రామంలో ఉన్న ఆయనకి పెళ్లి చేశారు. ఇవేమిటో కర్మయోగాలండి, కర్మయోగం తప్పించుకోలేదు ఎవరో కూడా. బంగారం లాంటి భార్య ఉంటుంది, పరమ దౌర్భాగ్యుడు భర్త దొరుకుతాడు. భర్తగారు బంగారంలో ఉంటాడు, దౌర్భాగ్యవతి అయిన భార్య దొరుకుతుంది. ఈ సృష్టిలో అనుకూలంగా ఉండే దంపతులు ఏదో ఇలాంటి పుణ్యాత్ములు తప్ప ఎక్కడా కనపట్టలేదు నాకు. ఇక ఈయనకి పెళ్ళయిన దగ్గర నుంచి మొదలైంది కష్టం. ఈయన చదువుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అర్చన మాత్రం ఇష్టపడేవాడు కాదట. కొందరు చదువుకున్న మూర్ఖులు అంటారే, వీడికి దేవతల మీద భక్తి లేదు, దైవం మీద విశ్వాసం లేదు, చదువుకున్న చదువుతూ పొట్ట పోషించుకునేవాడు, అంటే పాఠాలు చెప్పి పాఠాలు చెప్పక వచ్చిన డబ్బుతో బతికేవాడు, ఊళ్ళో వాళ్ళకి ఏవో పాఠం చెప్తే వాడికి తోచింది ఇస్తే దాంతో బతికేవాడు. ఈ పెళ్ళయిన దగ్గర నుంచి వీడి జీవితం మారిపోయింది. ఎవరన్నా పాఠం చెప్పించుకోవడానికి వస్తే రాగానే వీడు ఈయనే కొడుతూ ఉంటే వాళ్ళు అడిలు మారిపోయేవారు. దాంతో ఈయన కోచింగ్ సెంటర్ మూతపడిపోయింది. కోచింగ్ సెంటర్లో ఈ పేచీలకి తట్టుకోలేక ఒక్కడూ రాలేదు. పాఠాలు చెబితే కానీ డబ్బులు రావు, పాఠాలు చెబుదామంటే ఇంట్లో పెళ్ళాం పోరీనికి. ఇది సరిపోక ఆవిడ రోజును ఎరా ఈ పూటకి తిండి ఎక్కడి నుంచి తెస్తావు అనేది. అందుకని వీడు ఏం చేశాడంటే చివరికి చింకి కొట్లు కట్టుకుని, ఈ ఊళ్ళో అయితే అందరికీ తెలుసుకొస్తుంది ముఖం, అందుకని అడవికి దగ్గరలో 10-12 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళకి వెళ్ళి ముష్టివాడి వేషంలో భిక్షాందేహి అని అడుక్కునేవాడు. వాళ్ళు ఏదో తోచింది వేసేవారు, అవి పట్టుకొచ్చి పెళ్ళానికి పెట్టేవాడు. ఈవిడికి రోజు మళ్ళీ ఏంటంటే వెరైటీలు కావాలి. రోజు వంకాయ కూర ఊరికే టెంకాయ పచ్చడి తెస్తూ కుదరదనమాట. ఓ రోజు బెండకాయ కూర, మళ్ళీ బెండకాయ కూరలోకి వస్తుంది అని అంటారు. జీడిపప్పులు, దొండకాయ కూర ఇవన్నీ తేవాలి. అందుకని ఈయన ఇళ్ళకి యాచనకి వెళ్ళేటప్పుడు భిక్షాందీకి అనేటప్పుడు అమ్మ నిన్న దొండకాయ కూర వేసారు, వాడు ఒక్కరోజు దొండకాయ కాకుండా ఇంకేదైనా వేయడం మారేవట. అడుక్కునే వాడికి మళ్ళీ 60 కూరలు అది వాడు తిడుతూ ఉంటే ఆ చివాట్లు కూడా పడుతూ అలాగే యాచన చేసి తెచ్చేవాడు. ఈవిడికి ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఒక లక్షణం ఉండేది. శుభ్రంగా వీడు తెచ్చిన మధ్యాహ్నం తెచ్చేవాడు ఇంటికి, ఏ 1 గంటకో 2 గంటకో వచ్చేవాడు. రాగానే భిక్షాన్నం తాను బాగా తిని మిగిలిన దానికి శేషాన్నం పెట్టేది ప్రసాదంలాగా. తిన్నాక ఈయన వచ్చేదాకా మధ్యాహ్నం దాకా ఏమిటి పనేవాడా, దొట్లో గోంగూర నారం ఉండేది, ఆ గోగునార తీసేది. ఆ నారతో తాడు అల్లేదిట, గోగునారతో ఓ చక్కని తాడు అల్లి రావాయ్ అనేది వీధిలోకి తీసుకెళ్ళి దొడ్లో వాళ్ళ దొడ్లో ఓ చెట్టుకు కట్టి పటాపటా ఈ తాడు తెగేదాకా నలుక్కొట్టేది. ఏం వర్ణించారులే, నేను పెద్ద కథ కొత్తగా చెబుతున్నాను. నేను ఎందుకు కొట్టేదిట, ఈ ఎక్సర్సైజ్ ఉండేది కదట వీడికి, చేతులకి చేతులు తేటగా ఉంటున్నాయి మరి, పొట్ట తగ్గట్లేదు. పొట్ట తగ్గడానికి రోజు ఒక గోంగూర నారతో తాడు తయారు చేసి ఆ తాడుతో నిన్ను తాడు తెగేదాకా కొడితే మళ్ళీ నా తాడు తెక్కకుండా, అందువల్ల కొట్టి కాస్త శరీరానికి వ్యాయామం తెచ్చుకుంటాననేది. అంటే ఈయన పరిస్థితి ఏమిటనమాట, యాచన చేసి తిండి తేవాలి, ఈయన తిండి తెచ్చేలోపు ఏమో వాడు నారతాడు వాడు పేరుతుంది, భోజనం అయ్యాక ఈ తాడు తెగేదాకా వాడు కొడుతుంది, కొడితే తిన్నది వాడికి అరుగుతుంది, మళ్ళీ సాయంకాలం భోజనం చేస్తుంది అనమాట. రోజుకు ఒకసారి ఒక్క తాడే తెగేదాకా కొట్టేదిలేండి. దెబ్బలు తిని వీపింతంత కాయలు కలిసిపోయింది వాడికి. ఏ జన్మకర్మో ఈ దెబ్బలు తింటున్నా అని అనుకునేవాడు పాపం. ఆ కష్టకాలంలో కూడా పని హరిహరి హరహర అనేవాడు కాదు వాడు. ఇలా 3 సంవత్సరముల కాలం భార్య చేతిలో దెబ్బలు తింటూ భిక్షాన్నానవిడికి తెచ్చి ఇస్తూ వీడు బతుకుతున్నాడు. ఒకసారి ఏం జరిగింది, ఈయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడికి పెళ్ళి అవుతోంది. ఈయనకు కొంచెం ముందు పెళ్ళి అయింది అనుకోండి, ఇప్పుడు స్నేహితుడు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్ట. అందుకని పెళ్ళికి నువ్వు రావాలి రోయ్ అన్నాడు వీణ్ణి. ఆ పెళ్ళేమో పొరుగుళ్ళు ఇంకెక్కడో చోట జరుగుతుంది. ఇప్పటికి మళ్ళీ వాహనాలు లేవు కదా, నడిచి ఆ ఊరు వెళ్ళి పెళ్లి చూసుకుని పెళ్ళి అయ్యాక రావాలంటే 3 రోజులు పెళ్ళాయి, కనీసం ఒక 5 రోజులు పడుతుంది. అందుకని భార్య దగ్గరకు వచ్చి కాళ్ళు గట్టిగా పట్టాడు, కాస్త నూనె రాసి పట్టాడు. కొంతమంది కాళ్ళు బాగా పడతానండి, చక్క నొక్కాలి, నొక్కకుండా పీకితే ఉపయోగం ఉంది. చక్కగా భార్యకి సేవ చేయగా, ఏమిటి కాళ్ళు పడుతున్నావు, కాకా పడుతున్నావు ఏమిటి అదిట? నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడి పెళ్ళికి వెళ్ళాలి, ఒక 5-6 రోజులు లీవ్ కావాలి. ఈ 5-6 రోజులు నేను భిక్షాటవతాను, దయతో నువ్వే ముష్టి ఎత్తుకుని ఏదో రకంగా బతుకు, లేకపోతే దొడ్లో ఉన్న తోటకూర అవి పులుసు కాచుకు తిను, నీకు పుణ్యం ఉంటుందని గడ్డం పట్టుకు బతిమారి కాళ్ళు నొక్కగా నొక్కగా ఆ మహాత్మురాలి యొక్క మనస్సు కరిగింది. ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు జాలి లేకుండా ఉంటుంది ఏమిటండి మరి అని ఆవిడ కూడా కాస్త జాలి కలిగి, సరే అయితే 5 రోజులు మాత్రమే గడువు ఇస్తున్నాను, 6వ రోజు వచ్చావా తంతాను, 5వ రోజు రాత్రికి వచ్చేయాలంటే మరీ 5వ రోజు రాత్రికి అలా వస్తాను, కొంచెం 6వ రోజు మధ్యాహ్నానికి వస్తానన్నట. సరే ఎలాగో వస్తున్నావుగా, 6వ రోజు అడుక్కుని తగలడు అంది. అంటే వచ్చేటప్పుడు భిక్షాన్నం తేయండి. అమ్మా అమ్మ ఆవిడ ఎంత మంచిదో, దేవత అనే సినిమా తీద్దాం అనుకుంటున్నాను నీ పేరుతోటి అని పొగిడేసామండి. పెళ్ళికి వెళ్ళిపోయాడు. 5 రోజులు పూర్తయ్యాయి, 6వ రోజు వచ్చేటప్పుడు మళ్ళీ ముష్టి తేవడం కష్టం కదా. అందుకని స్నేహితుడిని, ఒరే నా బతుకు నీకు తెలుసు కదా, పెళ్ళిలో మిగిలిన పూరిలో లడ్డూలో ఇలాంటివన్నీ పాచిపోని ఉంటే నా మొహాను కొట్టు అంటే వాడు జాలిపడి ఆ మాత్రం నేతి లడ్డూలు కొన్ని పూరెలు జంతికలు గొంతుకి దిగేవి ఇవన్నీ కూడా శుభ్రంగా వాడికి మూటగట్టి ఇచ్చాడు. అమ్మాయ ఒక్కరోజు భిక్షాటన భాగ్యం తగ్గిందనుకుని, భిక్షాటన చేయటం ఒక్కరోజైనా తప్పిందనుకుని ఈ మూట పుచ్చుకుని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసాడు. వచ్చావా, పోన్లే వచ్చావు, ఏం తెచ్చావండి, ఇదిగో నీకోసం నేతి నేతి పదార్థాలు లడ్డూలు తెచ్చానని కానీ శుభ్రంగా తింది. నడు అంది దొడ్లోకి. ఇదేమిటి దొడ్లో ఒక కార్యక్రమం ఉందా అన్నాడు. మరి లేదేమిటి, నీకు లీవ్ ఇచ్చాను కానీ తాళ్లకి లీవ్ ఇవ్వలేదు, 6 రోజులు అయిందిగా 6 తాళ్ళు పేనాను చూపించింది కానీ దెబ్బలు వీడు అడిలిపోయాడు. ఏమయ్యి 6 తాళ్ళతో ఇక్కడ కొడితే చచ్చిపోతానే నేను, నీ తాడు దిగిపోతే నువ్వేమవుతావంటే పోతే ఇంకో తాడు వేసుకుంటాను పర్వాలేదు అంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడ నువ్వు ఈ 6 తాళ్ళతో నన్ను కొడితే నేను తట్టుకోలేను, అయ్యో అయ్యో నరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వస్తే అసహ్యంగా ఉంటుంది, ఊరు చివర మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టుకు వేసుకోటి వరలేదులే, అక్కడైతే 2 గంటల అడిగి తెలియదు అన్నట్ట. కొంచెం సిగ్గుపడి సరే వీడిని తీసుకుని 6 తాళ్ళు పుచ్చుకుని ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ మర్రి చెట్టుకు మామూలు తాడుతో కట్టేసి మళ్ళీ వీడు పారిపోకుండా శుభ్రంగా చెట్టుకు కట్టి ఒక్కొక్క తాడిని ఫటా ఫటా తెగేదా కొట్టింది. వీడి అదృష్టం ఏంటంటే మర్రి చెట్టుకు కట్టి కొట్టడం వల్ల ఈ తాడు దెబ్బలు చాలా భాగం మర్రి చెట్టుకు తగిలాయి, దాంతో తాడు తెగిపోవడం మొదలుపెట్టింది. వీడు బాబోయ్ అన్నప్పుడల్లా వీడితో పాటు ఎవరో బాబోయ్ అంటున్నారు కండోయ్, వీడు బాబోయ్ అన్నప్పుడల్లా ఇంకోళ్ళు ఎవరో బాబోయ్ అంటున్నారు, 2 బాబోయ్లు వస్తున్నాయంటారా గొంతుకు మారుస్తున్నామంటే నా మొహాన్ని గొంతుకు మారుతున్నాం కూడా ఉన్న గొంతుకే దిక్కు లేకపోతే అన్నాడు వీడు. సరే మొత్తం మీద తాళ్ళు దిగాక వాడిని వదిలేసి ఈ పూట అయ్యో 6 తాళ్ళు దిగాయి, రేపటి నుంచి ఎప్పుడు లీవ్ పెట్టకుండా వేళకి అడుక్కుని తీసుకురా అంది. ఆ రోజు వీడి ఇంటికి వచ్చి ఈ నెప్పులు తట్టుకోలేక 6 తాళ్ళు అంటే మాటలా మరి తిన్నవాడికి తెలుస్తుంది, ఒకసారి తిని వస్తే ఇంటికి వెళ్ళాక ఇవాళ భార్య చేత ఒక తాడు దెబ్బ తింటే అప్పుడు తెలిసి వచ్చేది. ఇప్పుళ్ళు పడి ఏదో కొబ్బరి నూనె అది రాసుకుని పాపం మర్నాడు మళ్ళీ భిక్షాటనకి బయలుదేరాడు. వీడు భిక్షాటనకి రోజు వెళ్ళే మార్గంలో వీడు దెబ్బలు తిన్న మర్రి చెట్టు ఉందన్నమాట. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ మర్రి చెట్టు దగ్గర ఓ ముసలాయన కూర్చుని బాబోయ్ బాబోయ్ అంటున్నట్ట. ఏం బాబు బాబోయ్ అంటున్నావంటే ఏం చెప్పన్నాయనా, నిన్న ఎవరో ఒక ఆయన్ని ఒక ఆవిడ ఈ మర్రి చెట్టు కట్టేసి కొట్టింది, ఆ కొట్టిన దెబ్బలు నా వీపుకి పటాపటా తగిలేసి నా వీపు అంతా చూడు ఎలా పుండైపోయిందో అని ఆ ముసలాయన వీపు చూపించాడు. వాడు వీపు అంతా బొబ్బలు ఎక్కిపోయి నెత్తురు కారుతుంది. వీడికి అనుమానం వచ్చింది, మర్రి చెట్టు కట్టి ఎవడో కొడితే ఆ దెబ్బలు నీకెలా తగిలాయంటే ఇంకా నీకు అర్థం కాలేదా అని ఒక్కసారి వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోయాట. వాడు బ్రహ్మరాక్షసుడు, ఓ భయంకరకారుడు. ఈ రాక్షసులు మర్రి చెట్టును ఆవహించుకుంటారు, మర్రి చెట్టుని ఆవహించుకున్నటువంటి బ్రహ్మరాక్షసుడికి ఈవిడు కొట్టిన దెబ్బలు సగం తగిలే, రాక్షసుడి వీపు చిట్లిపోయిందనమాట. వాడు బాబోయ్ బాబోయ్ అని వాడు అరిచాడు అనమాట, 2 గొంతు వాడిది, వీడితో పాటు వాడు అరిచాడు. నాయన ఆ మహాత్మురాలు ఎవరో, బ్రహ్మరాక్షసులకు కూడా భయం కలిగించేలా కొట్టింది ఆ బ్రహ్మరాక్షసు ఎవరో అన్నట్టు వీడు. అనగానే వీడు సిగ్గుపడి బ్రహ్మరాక్షస, ఆ బ్రహ్మరాక్షసు మరి ఎవరో కాదు, నా ఇల్లాలు నా పట్ట మహిషి అన్నట్ట. ఆ మహిషి నాయన, ఆహా మహిషి అనే శబ్దం బాగా అతికింది నాయన, మహిషి అంటే గేది, అందువల్ల మహిషి అన్నమాట. ఎలా తట్టుకుంటున్నావురా బ్రహ్మరాక్షసులు, మేమే అడిలిపోయాం, మీ ఆవిడ పేరు చెప్తే అడిలిపోతున్నాను, నాకేంటంటే ఈ దెబ్బలు ఎక్కువైపోవటం వల్ల ఈ దెబ్బలకి దర్భల చేత ఇలాగా మర్దన చేయించుకుని దర్భల చేత రాయించుకుంటే ఈ దెబ్బలు తగ్గుతాయి. తగ్గాక ఈ ఊరు వదిలి పారిపోతే ఇంకెప్పుడు ఈ అడవిలో ఉండకుండా ఇంకో అడవికి పోదాం అనుకుంటున్నాను. వరిణి దుంపదేగా ఒక్కరోజు ఆరు తాళ్ల దెబ్బలకే నా వీపింత దద్దరిల్లిపోతే నువ్వు ఎలా తట్టుకుంటున్నావు అంటే మూడేళ్ల నుంచి తింటున్నానండి చూడండి అన్నట్టు వాడి వీపు. పాపం బ్రహ్మరాక్షసుడికి జాలి కలిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కథ ఈ కొసమెరుపు మనకు ముఖ్యం. జాలి కలిగి నాయన నేను ఈ అడుగు వదిలిపోదాం అనుకుంటున్నాను, ఈ నొప్పులు తగ్గితే అడుగు వదిలిపోతాను, ఎక్కడెక్కడన్నా దర్భలు ఉంటే పట్టుకొచ్చి ఆ దర్భలతో నా వీపులా రాయి, అప్పుడు ఈ బ్రహ్మరాక్షసులకి చెట్లను ఆవహించుకున్న వాళ్ళకి చెట్లకి తగిలిన దెబ్బల వల్ల వచ్చే గాయాలు పోతాయి అనగానే వాడు దర్భలు పట్టుకొచ్చి ఆ బ్రహ్మరాక్షసుడి వీపు మీద రాశాడు. మొత్తం గాయాలు పోయాయి. ఎప్పుడు రాక్షసులు చెట్లను పట్టుకుంటారు, చెట్లను కొడితే వీళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయట. ఆ గాయాలు మానాలంటే దర్భలతో రాయాలట. అందుకే రాస్తే గాయాలు పోయాయి. అప్పుడు వాడు అన్నాడు, ఎందుకు ఈ దౌర్భాగ్యాలతో నానాయాతన పడతావు? నాకు మంచి ఆలోచన వచ్చింది, నేను చెప్పింది చేసావంటే నీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నట్టు చెప్పండి అన్నాడు ఆయన. నేను ఒకప్పుడు శివారాధకుణ్ణి, శివుణ్ణి భక్తితో పూజించాను. మధ్యలో దురదృష్టవశాత్తు ఓ పిచ్చి పని చేశాను. శివుడి లింగాన్ని పూజ చేస్తూ శివలింగం పక్కనే మద్యం పెట్టుకుని మద్యం శివలింగానికి తగిలించి తాగా పూర్వజన్మలో. ఆ మహాపాపానికి బ్రహ్మరాక్షసుని పుట్టాను. పండితుణ్ణి అయ్యి ఉండి శివుడి యొక్క ఆలయంలో లింగం దగ్గర మద్యం పెట్టుకు తాగడం ఏమిటి మహాపాపం కాక? ఆ మహాపాపానికి బ్రహ్మరాక్షసుని పుట్టాను. అందువల్ల నీకు మంచి సలహా ఇస్తున్నాను, నేను చెప్పింది వింటే నువ్వు బాగుపడతావు అనగానే చెప్పండి చేస్తానన్నట్ట. వెన్నతో శివలింగాన్ని తయారు చేయి, ఆ లింగాన్ని మూడు రోజుల పాటు రోజు పూజించు, నీకు అపూర్వమైనటువంటి ఒక ఫలితం ఇస్తానన్నాడు ఆయన. వెన్నతో నేనెక్కడ లింగం చేస్తానంటే అసలు వెన్న ఎక్కడుంది? నా వీపు కింద దెబ్బలు తగిలితే ఆ దెబ్బల నుంచి బాధ నుంచి రక్షించుకోవడానికి వీపుకి ఇంత వెన్న రాసేవాళ్ళు లేరు నాకు. నున్నగా ఉన్న వీపు ఇంతంత లింగాల్లో తయారైంది, వీపు అంత లింగాలు అయ్యాయి అంటే ఇంత బొడుకులు వచ్చాయి, కాబట్టి వెన్నెల వస్తుంది అన్నట్ట. ఇంకా నువ్వు నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళకు, నేను రక్షించే భారం నాది. నేను పొరుగురు వెళ్ళి దొంగతనంగా వెన్న పట్టుకొస్తాను. మాకు బ్రహ్మరాక్షసులకి దొంగతనం కాదు, ఆ వెన్నతోటి నువ్వు అందమైన లింగం తయారు చేయి. ఆ లింగాన్ని తులసీదళాలతోటి తెల్లని పువ్వులతోటి పూజించు, పైన కొంచెం భస్మం వెయ్యి, మూడు రోజులు పూజించు. ఆ తర్వాత నీకు ఒక గొప్ప ఉపకారం నేను చేస్తానన్నాడు ఆయన. ఏమండి ఈ మూడు రోజులు అయిన తర్వాత మీరు ఉపకారం చెప్పితే మరి మా భార్య చేతులు చచ్చిపోతాను కదా అంటే నీకేం పర్వాలేదురా, ఈ దిక్మాలను పెళ్ళాను వదిలి నేను నిన్ను రక్షిస్తానన్నాడు ఆయన. వెంటనే వీడు ధైర్యం చేసుకుని ఈ బ్రహ్మరాక్షసుడితో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. రోజు బ్రహ్మరాక్షసుడు వెన్న పట్టుకొచ్చేవట, ఆవు వెన్న, ఆవు పాల నుంచి తీయబడినటువంటి వెన్న. మళ్ళీ ఆవు పాల నుంచి అంటే పెద్ద ప్రశ్న వేయకండి. ఈ మధ్యన ఒకడు ఆవు పాల నుంచి వెన్న ఎలా వస్తుందండి అన్నాడు. ఆవు పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేసి ఆ పెరుగును చిలిగితే వెన్న వస్తుంది, అది అక్కడ ఉద్దేశం. ఆవు వెన్న అంటే ఆవు నుంచి డైరెక్ట్గా వెన్న వస్తుంది కాదు. ఈ వెన్నతోటి లింగం తయారు చేసి బ్రహ్మరాక్షసుడు చెప్పిన రీతిలో అద్భుతమైన పూజ చేశాడు, శివుణ్ణి యథాశక్తిగా పూజించాడు. మూడు రోజులు పూర్తయింది. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, శివ పూజ వల్ల నీ ప్రారబ్ధ కర్మ చాలా వరకు పోయింది, ఇక నీకు ఇప్పుడు మహోపకారం చేస్తున్నాను. ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో ఈ దేశపు రాజుగారి రాజధాని ఉన్నది. ఆ రాజధాని మాహిష్మతి అని నర్మదా నదీ తీరంలో ఉంటుంది. దత్తాత్రేయుడంతటి వాడు అడుగుపెట్టిన దివ్యస్థలం. మాహిష్మతి పురాధీశ్వరుడికి ఒక్కతే కూతురు. ఆ కూతుర్ని నే వెళ్ళి పట్టుకుంటాను. మేము బ్రహ్మరాక్షసులం, మనుషుల్ని ఆవహిస్తాం. నేను పట్టుకుంటే విడిపించడం ఎవడి వల్ల కాదు, నువ్వు వచ్చేదాకా నేను ఆ రాజుగారి కూతుర్ని పట్టుకుని పీడించేస్తాను, భూత వైద్యులు వస్తే తన్ని తగలేస్తాను. నువ్వు ఈ శివలింగాన్ని మూడు రోజులు పూజ చేసావు కనుక 4వ రోజు ఎక్కడో ఒక చోట నదిలో నిమజ్జనం చేసి ఈ వెన్నలింగాన్ని, వెన్నలింగంలో ఏంటంటే విభూతి కలిపితే అది కరిగిపోదండో, వెన్నతో లింగం ఎలా తయారు చేస్తానని మళ్ళీ అనుమానం ఒక్కర్లా, భస్మంతో విభూతితో కలిపి వెన్నను లింగంగా తయారు చేస్తే అంత తేలిక చచ్చిన కరగదు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాలువలో కలిపేసి నా దగ్గరకు వచ్చాయి. మహారాజా, మీ అమ్మాయికి పట్టిన బ్రహ్మరాక్షసుని విడిపిస్తాను అని చెప్పు, నువ్వు వచ్చేలోపు నేను అతలాకుతలం చేసేస్తానులే అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఎంతమంది భూత వైద్యులు వచ్చినా నన్ను కదిలించలేరు, దాంతో రాజుగారు కూడా విసిగిపోతాడు. విసిగిపోయి నా కుమార్తెని ఒక భూతమో బ్రహ్మరాక్షసుడో పట్టుకున్నాడు, ఆ భూతమో లేక దెయ్యాన్నో వదిలించిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తానని చాటిస్తాడు ఆయన. అలా చాటించేదాకా మాత్రం నువ్వు రావు. అలా చాటించిన తర్వాత నువ్వు రాజుగారి దగ్గరికి వచ్చి నేను భూతాన్ని వదిలిస్తానని, అప్పుడు రాజుగారు నిన్ను తన కుమార్తె దగ్గరికి పంపుతాడు. నాకు ఆడవాళ్ళని పట్టుకున్నాక ఎవరు మనుషులు గుర్తుండరు. అసలు మేము బ్రహ్మరాక్షసం ఎవడెవడో ఏం గుర్తు, నాకు మనుషులంతా ఒకే రకంగా ఉంటారు. అందుకని నువ్వు నా దగ్గరికి రాగానే అయ్యో నిన్ను చంపడానికి వస్తాను, అప్పుడు మర్రి చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ్ని చెప్పు, అప్పుడు నాకు గుర్తొస్తుంది, వెంటనే ఆ రాజకుమార్తెను వదిలేస్తాను. ఆ తర్వాత రాజుగారు తన కూతురునిచ్చి వెళ్ళి చేస్తాడు, నీకు మహర్జాతం వస్తుంది, దండపోసలింగాన్ని పూజ చేశాక నీకు రాజ్యము వస్తుంది, బంగారం లాంటి భార్య వస్తుంది, నువ్వు సుఖంగా ఉంటావు అన్నాడే. అనగానే అమ్మాయి ఎంత ఉపకారం చేశావు, నువ్వు బ్రహ్మరాక్షసుడు కదయ్య బాబు అనుకున్నాడు వీడు మనస్సులో. మా ఆవిడ కూడా బ్రహ్మరాక్షసు కాదు, ఆవిడ కొట్టబట్టి కదా నాకు ఈ బ్రహ్మరాక్షసుడు తగిలాడు. ఒక్కొక్కప్పుడు భార్యలు కూడా ఉపకారం చేస్తారు, గయ్యాళి భార్యలు కూడా ఉపకారం చేస్తారండ, ఇవి ఇటు చూసి చెప్పాలి అటే చూస్తే ఉపయోగం ఉంది. ఒక్కొక్కసారి ఇలా ఉపకారం కూడా జరుగుతుంది అనుకున్నాడు వీడు. వెంటనే ముష్టిపాత్ర అవతల పారేశాడు, జయ హో పరమేశ్వర అనుకున్నాడు, బయలుదేరాడు. ఈలోపు మనవాడు బ్రహ్మరాక్షసుడు వెళ్ళి మహిష్మతిపురం రాజుగారి యొక్క కూతుర్ని పట్టుకున్నాడు. ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకోగానే ఆ అమ్మాయి పిచ్చెక్కినట్టు ప్రవర్తించిందిట, పీటలు విరగొట్టేసింది, సింహాసనం విరగొట్టేసింది, ఎవడన్నా వస్తే చెతక కొట్టేసేది, ఇక కుంభం పోయించుకు తినడం మొదలెట్టింది. మీ అందరి కోసం చేసిన పులిహారంతా అఫ్వన్ ఒక క్షణంలో లాగేసేదిట, అందుకే ఇక్కడ పురాణానికి రావద్దన్నాను దాన్ని. పులిహారంతా అదే లాగేస్తే భక్తులు ఏమైపోతారు మరి, ఎన్ని బస్తాలతో బియ్యంతో అన్నం వండినా సరే తినేసేవాడు వాడు, గుమ్మడికాయలు తినేసేవాడు, ఓ అవి ఇవి తెగ తినేయడం మొదలెట్టాడు. ఎప్పుడన్నా నిద్ర వచ్చి పడుకోవడానికి మంచం మీద పడుకుంటే మంచం నమ్మని విరిగిపోయేది. ఈ విధంగా మొత్తం మీద గందరగోళం చేస్తుంటే రాజుగారికి అర్థమయ్యింది, నా కుమార్తెని ఏదో దెయ్యమో రాక్షసుడో పట్టాడు, ఈ దెయ్యాన్నో రాక్షసుడో వదిలిచ్చినటువంటి వాళ్ళకి అడిగినంత ధనం ఇస్తానన్నాడు. దాంతో భూతమాంత్రికులు వచ్చారు, హాంఫట్ హుంఫట్ అని తిన వాళ్ళందరూ రాగానే వాళ్ళ మూతి పళ్ళు ఒడగొట్టిందిట కొంతమందిని. రాజకుమార్తె రాజకుమార్తెని ఆవహించిన బ్రహ్మరాక్షసుడు కొంతమంది పళ్ళు ఒడగొట్టాడు, కొందరు కళ్ళు పీకాడు, కొందరు ముక్కు పీకాడు, దెబ్బతో అందరూ పారిపోవడం మొదలెట్టారు. ఇదేదో మామూలు దెయ్యం కాదండి, భయంకర బ్రహ్మరాక్షసుడెవడో పట్టుకున్నాడు మీ అమ్మాయిని, దీన్ని వదిలించగలిగే శక్తి మా ఎవరి దగ్గర లేదు అని భూత వైద్యులంతా పారిపోయారట. అందరి నడుములు విరగొడుతుంటే పారిపోవడం మొదలెట్టారు. చివరికి రాజుగారు నెలాళ్ల పాటు వైద్యుల్ని పిలిచి పిలిచి మంత్రవేత్తల్ని పిలిచి పిలిచి విసిగిపోయి ఇక నా కుమార్తెని పట్టిన దెయ్యం వదలదేమో అని అనుకుని ఓ పెద్ద చాటింపు వేశాట. నా కుమార్తెని ఏదో తెలియని ఒక భూతం పట్టుకుంది, ఈ భూతమును వదిలించి నా కూతుర్ని నాకు దక్కేలా చేసిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, సగం రాజ్యం ఇస్తాను, అర్ధరాజ్యం నా కుమార్తె ఆ వైద్యుడికి దక్కుతుంది, ఎవరన్నా నా కూతుర్ని రక్షించండి బాబు అన్నాడు ఆయన. ఇంకా ఆయన భయం పట్టుకుంది, నా కూతురు ఈ రాక్షసుడు వల్ల చచ్చిపోతుందేమో, ఎందుకంటే దెయ్యాలు పెట్టిన వాళ్ళు తిండి లేక కృషించిపోతారు, వీ లోపలున్న సారమంతా ఆ బ్రహ్మరాక్షసుడు భూతము లాగేస్తాడు, దాంతో నా కూతురే పోతుందేమో అని అనుకుని కూతురు పోవడం కంటే కూతురుకి రోగం నయమైతే ఆ కూతుర్ని ఎవడికిచ్చి వెళ్ళి చేసినా పర్వాలేదు, ఆవిడ దక్కితే చాలనే ఉద్దేశంతో నా కుమార్తె యొక్క రోగం వదిలించిన వాడికి, భూతం వదిలించిన వాడికి అర్ధరాజ్యం నా పుత్రికని ఇస్తానన్నాడు. ఈ చాటింపు విని ఆశపడిన వాళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళు నడ్డి వెరగొట్టాడు బ్రహ్మరాక్షసుడు. ఇప్పటికీ ఈ లోపలికి కొంతకాలం నడిచి నడిచి 3-4 నెలలు పట్టింది ఈలోపు వీడికి అడ్రస్ తెలుసుకుని మహిష్మతికి రావడానికి. అతి కష్టం మీద మహిష్మతిపురానికి వచ్చేసరికి ఊరంతా గందరగోళంగా చెప్పుకుంటున్నారట, పాపం రాజుగారికి ఒక్కతే కూతురు ఎంత బంగారంలో ఉండేదండి, అందాల కుప్ప, ఆ అందాల కుప్పకి ఎలా వచ్చిందో ఈ తెప్ప అనుకున్నారు వాళ్ళు. ఏ బ్రహ్మరాక్షసుడు పెట్టాడో ఆ బ్రహ్మరాక్షసుడిని ఏ భూత వైద్యుడు వదిలించలేకపోతున్నాడు, పాపం అమ్మాయి ఎలా బతుకుతుందో, ఎవరైనా ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించగలరా అనుకోవడం విని, నేను భూతమాంత్రికుణ్ణి మహామాంత్రికుణ్ణి మీ రాజుగారి కూతురికి ఉన్నటువంటి బాధ తొలగిస్తానన్నట. దాంతో ఊళ్ళో కొంతమంది పెద్దలు కాపలా వాళ్ళకి చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికే రాజుగారు తలకే పట్టుకూర్చున్నాడు, నా కూతురు అయ్యి నా కూతురు అనుకుంటూ పాపం. ఇంతలో వీడిని తీసుకురాగానే ఊరి పౌరులు, మహాత్మా మీరు నిజంగా భూతమాంత్రికులేనా, ఇదివరకు వచ్చిన భూతమాంత్రికులు ఇంతంత శరీరాలతో మంచి బొజ్జలతో గిరజాల జుట్టులతో చేతిలో దండాలు పెట్టుకుని హాంపట్టు హూంపట్టు కిడింగ్ కిడింగ్ అంటూ అరుస్తూ వచ్చారు. మీరు చూస్తే సన్నగా ఉన్నారు, వీటి మీద ఏవో లింగాలు కూడా కనబడుతున్నాయి, మీరేం వదిలిస్తారంటే, మహారాజా శరీరాకారానికి మంత్రశక్తికి ఏం పెద్ద ముడి పెట్టకూడదండి, కొంతమంది సన్నగా ఉంటారు కానీ లోపల గొప్ప పాండిత్యం ఉంటుంది, కొంతమందిని చూస్తే పెద్ద మాంత్రికుల్లా కనబడరు, పండితుల్లా కనబడరు, నోరిప్పితే మంచి ఉచ్చారణతో మంత్రములు చదవగలరు, కాబట్టి నేను దుర్బలముగా ఉన్నానని, హడావిడితో కూడిన వేషం లేదని నన్ను తక్కువ అంచనా వేయకండి, వేషం తక్కువ శక్తి ఎక్కువ నా దగ్గర, తక్కిన వాళ్ళ దగ్గర వేషాలు ఎక్కువ శక్తి తక్కువ, కాబట్టి భూతం దగ్గర వదిలేయండి నేను చూసుకుంటాను అన్నట్ట. మరి నీకేం కావాలి, యజ్ఞానికి వాటికి ద్రవ్యాలు మంత్రదండాలు ఏమన్నా కావాలంటే నాకేం అక్కర్లా, రాజకుమార్తె ఉన్న గదిలోకి నన్ను తోసి బయట తాళం పెట్టేయండి మీరు, నేను మళ్ళీ తలుపు తట్టేదాకా మాత్రం తీయొద్దన్నట్ట. అనగానే వాళ్ళు లోపలుంటే చస్తావేమోరా కాబట్టి అంతగా అవసరమైతే తలుపు తడతానులేండి అన్నాడు. వీడిని రాజకుమార్తె భవనంలోకి తోసి బయట తలుపు వేసేశారు. ఏసీ రూమ్లోంచి మరి తలుపు ఎప్పుడు ఏసీ పోదు, అలా వేసేశారు తలుపు. వీడు లోపలికి వెళ్ళేలోపు మంచం మీద కూర్చునున్న రాజకుమార్తె, ఎవడవరో నిన్ను నరుచుకు తింటాం రోయ్, విరుచుకు తింటాం రోయ్, మింగుతాం రోయ్ అని మీదకు రావడం మొదలెట్టింది. వీడికి కంగారులను బెబ్బె బెబ్బే నేను 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 అన్నట్ట, నేను లేను నేను లేను నాలుగు పీకింది అది. వీడికి నడ్డు విరిగిపోయినంత పని అయింది, చచ్చిపోతానేమో అనుకున్నాడు. ఎవడవరా నువ్వు, రాక్షసుడిరా, నిన్ను తింటాను రోయ్, నేనేం సామాన్యుడా అనగా వీడికి ఏమో సమయానికి గుర్తు రావట్లా, కాస్త నాలుగు దెబ్బలు తిని హడిలిపోయి తలుపు తట్టడం తట్టాడు బాబోయ్ బాబోయ్ అని. దాంతో వాడు తలుపుకి తాళం వేశారు, వాడు తీయరు. ఎంతలో అప్పుడు గుర్తుకొచ్చిందండోయ్ వీడికి, నేనండోయ్ చెట్టు కింద బ్రహ్మరాక్షసుడు అన్నట్ట, చెట్టు కింద చావు దెబ్బలు తిన్నానే వాడిని వచ్చాను, ఓ చెట్టు కింద బ్రహ్మరాక్షస మావిడ కర్రతో కొట్టింది తాళ్లతో కొట్టింది అనగానే ఓహ్ అని వెంటనే బ్రహ్మరాక్షసులు అయిపోయి, నువ్వుటాయ్ ఎంతకాలం ఎందుకు ఆలస్యం చేసావు, ఇప్పటిదాకా ఎంతోమందిని చావు కొట్టాను, పాపం కొంచెం నాలుగు కొన్ని గట్టి కొట్టినట్టున్నా, నీకు కూడా దెబ్బలు తగినట్టున్నాయి అంటే నాలుగు కొట్టడం ఏంటి, మెల్లిగా కొట్టడం ఏంటి, వీపిరిగిపోయింది, మావిడ కొట్టిన దెబ్బల కంటే నీ దెబ్బలు ఇంకొంచెం ఎక్కువ గట్టిగానే ఉన్నాయిరా నాయన, నేను చెప్పిన మాట వినిపించుకోకుండా కొట్టేస్తావు ఏమిటంటే, అవును ఈ రాజకుమార్తెలని స్త్రీలని పట్టుకుంటే మాకు ఇలాంటి దరిద్ర లక్షణాలు వస్తాయి, అప్పుడు మాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, మమకారం ఉండదు, క్రూరత్వం ఉంటుంది, అందుకే మేము సాధారణంగా స్త్రీలను అందుకే పట్టుకుంటాం, పట్టుకుంటే మమ్మల్ని మేము మర్చిపోతాం, ఏమైతేనే ఇంకో రెండు దెబ్బలు తింటే చచ్చేవాడు అన్యాయంగా, ఈలోపు చెట్టు కింద ఏదో బ్రాహ్మణ్యం చెప్పావు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది, నీకోసమే ఈ రాజకుమార్తెని పట్టుకుని పీడిస్తున్నాను, మరేం పర్వాలేదు నేను దీన్ని వదిలేసి వెళ్ళిపోతాను, రాజుగారు సంతోషిస్తారు, నీకు తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తారు, అర్ధరాజ్యం వస్తుంది, నువ్వు సుఖంగా ఉండు. చూసావా శివలింగాన్ని, పరమ పవిత్రమైన శివలింగాన్ని, అది కూడా నవనీత లింగాన్ని భస్మంతో కలిపి పూజ చేసిన పుణ్యం వల్ల రాజకుమార్తె భారీగా వస్తుంది, ఆవిడ నిన్ను ప్రేమగా చూస్తుంది, వెన్నపూసలాంటి మనస్సుతో నిన్ను సేవిస్తుంది, మీ దంపతులు ఐకమత్యంతో ఉంటారు, నువ్వు సుఖంగా ఉండు. కానీ ఇక్కడే కొసమెరుపోకటి నేను చెప్తున్నాను విను, ఈ ఆ రాజకుమార్తెను పట్టుకున్నప్పటి నుంచి మా బ్రహ్మరాక్షసులకి వేళకి తిండి దొరుకుతుంది, సుఖంగా ఉంటుంది, అందుకని ఆడవాడిని పట్టుకుంటే మాకు అదో సౌఖ్యం, ఈ అమ్మాయిని వదిలేసి నీ కోసం వెళ్ళిపోతాను, ఈసారి ఢిల్లీ రాజుగారు ఉన్నారు హస్తినాపురం రాజుగారు వాళ్ళ అమ్మాయిని పట్టుకుంటాను, నువ్వు అక్కడికి వచ్చావా డొక్క చీరేస్తా జాగ్రత్త, ఇదేదో బాగుందనుకుని మళ్ళీ అక్కడికి వచ్చావంటే మాత్రం నీ పక్కటెముకలు విరగొడతాను, అక్కడికి వచ్చి చెట్టు కింద బ్రాహ్మణ్ణన్నా నేను ఏం ఒప్పుకోను, జాగ్రత్త సుమా వచ్చావు జాగ్రత్త సుమా అని వెంటనే బ్రహ్మరాక్షసుడి అమ్మాయిని వదిలేసి కప్పును తన్నుకు నడిపోయేటవాడు. వెంటనే ఆ అమ్మాయి నీరసపడి మూలుగుతూ ఎవరు నేను ఎక్కడున్నాను అంది. అప్పుడు నేను దబదబ తలుపు పాతి, మహారాజా మీ అమ్మాయికి తగ్గిందనగానే రాజుగారు తలుపు తీసి లోపలికి వచ్చాడు. నేను క్లుప్తంగా చెప్పేస్తాను, పెద్ద కథ అయినా మీకు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాను. రాజుగారు తలుపు తీసి కూతురు బాగుపడ్డం చూశాడు, కప్పు లేచిపోయింది, బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడని అర్థమైంది. ఇప్పుడు మా అమ్మాయికి ఏం చేయాలంటే, ఇన్నాళ్ళు బ్రహ్మరాక్షసుడు పట్టుకోవటం వల్ల ఈ అమ్మాయికి ఆహారం లేకుండా పోయింది, ఆవిడ శరీరాన్ని అవహించుకున్నవాడు తిన్నాడు తప్ప ఏమీ తినలేదు, ఓ రెండు మూడు రోజులు నీరసం తగ్గేదాకా మజ్జిగ మాత్రం ఇవ్వండి, తర్వాత బాగుపడుతుంది అన్నాక అలాగే మజ్జిగ ఇచ్చారు, ఆవిడ సెట్ అయ్యింది, ఆ అమ్మాయిని ఇచ్చి రాజుగారు పెళ్లి చేశాడు. ఇంకా ఈయన పేరు మారుమోగిపోయిందిట, ఎవడో ఒక మహానుభావుడు ఓ బ్రహ్మవేత్త మహామాంత్రికుడు రాజుగారికి అల్లుడయ్యాడు, ప్రపంచంలో ఏ భూత వైద్యుడు బాగు చేయలేనటువంటి రాజుగారి కూతురి యొక్క రోగం నయం చేసి బ్రహ్మరాక్షసుడిని వదిలించాడు, ఆయన శివలింగార్చకుడు, అందుకే ఆయనకి శక్తి వచ్చిందిట అని అందరూ పొగిడేశారు. ఇంకా అక్కడ నుంచి అందరూ ఈయన శివలింగార్చకుడు మహామంత్రవేత్త అని పొగడం మొదలెట్టారు. ఒక్క ఏడాది సుఖంగా గడిచింది వీళ్ళ బతుకు. అక్కడ అడవిలో ఉన్న పెళ్ళం సంగతి వీడికి అసలు మర్చిపోయాడు, ఈనాడు వదిలేశాడు కదా. ఈ ఏడాది తర్వాత హస్తినాపురం దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ హస్తినాపురం రాజుగారికి ఈ మహిష్మతిపురం రాజుగారు సామంతరాజుగారు చచ్చినట్టు ఈయన ఇప్పుడు ఆయన ఆజ్ఞని పాటించాలి. ఆయన ఆజ్ఞాపించాడు ఏమని, మా అమ్మాయిని ఒక బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నాడు, వాణ్ణి ఏం భూత మాంత్రికులు కూడా వదిలించలేకపోతున్నారు, ఆ వాడు బ్రహ్మరాక్షసుడని తెలిసిపోయింది, వాడెవడో పట్టుకున్నట్ట మా అమ్మాయిని, ఎంతమంది భూత వైద్యులు ప్రయత్నించినప్పటికీ మా అమ్మాయికి ఉన్నటువంటి రాక్షసుడు వదలడం లేదు, మీ అల్లుడు మహామంత్రవేత్త అని, ఆ మహామంత్రవేత్త మీ అమ్మాయి యొక్క రోగం తొలగించాడని, రాక్షసుని తొలగించి పెళ్లి చేసుకున్నాడని విన్నాం, మీ అల్లుడిని మా దగ్గరికి పంపించినట్టయితే మా అమ్మాయికి పట్టినటువంటి బ్రహ్మరాక్షసుని కూడా వదిలిస్తాడు, వదిలిస్తే ఇక నీకు సామంతరాజుగా ఉండవలసిన అవసరం లేదు, నీ రాజ్యానికి స్వాతంత్రం ఇచ్చేస్తాను, నా కూతుర్ని రక్షించు. ఈ ఉత్తరం అందిన నెలలాళ్లలోపు నీ కొడుకు రాక నీ అల్లుడు రాకపోయాడో నీ రాజ్యం జప్తు చేయబడుతుంది అని ఉత్తరం పంపాక ఈ రాజుగారు వచ్చది. అల్లుడు చూసావు కదా ఈ ఉత్తరం, మనం హస్తినాపురానికి సామంతరాజులో నువ్వు చకచక బయలుదేరి నెల్లాళ్ళు గడువిచ్చినా వారం రోజుల్లోపు ఢిల్లీ వెళ్ళిపో, హస్తినాపురం మహారాజు గారి కూతురుకున్న బ్రహ్మరాక్షసుని నువ్వే వదిలించగలవు, నువ్వు మహామంత్రవేత్తవు, మాకు అర్థమైంది, మా అమ్మాయిని రక్షించావు, వాళ్ళ అమ్మాయిని రక్షించలేవా, అలా వాళ్ళ అమ్మాయిని రక్షిస్తే మనం శాశ్వతంగా స్వతంత్ర రాజును అయిపోవచ్చు, ఎవరికి కప్పం కట్టక్కర్లేదు అనగానే వీడికి గుడ్డెల్లో బాంబు పడిపోయింది. ఓరి దేవుడోయ్, ఆ రాక్షసుడు వెళ్ళేటప్పుడే హస్తినాపురం రాజు కూతురు పట్టుకుంటాను, నువ్వు అక్కడికి వచ్చావా చంపుతాను అని చెప్పాడు. ఎందుకంటే వీడు వస్తాడని తెలుసు కనుక, ఎందుకంటే నీ పేరు మారుమోగుతుంది, అందరూ నిన్నే పంపుతారు అక్కడికి, నువ్వేదో చేతులూపుకి వచ్చావా, మెడల విరిచి చెరుకు రసం తాగినట్టుగా ఈ రక్తం తాగేస్తానని హెచ్చరించేటవాడు. అందుకని వీడు వణికిపోయి, మామయ్య గారు మామయ్య గారు, నా మహాతపశక్తంతా ధారపోసి మీ కూతుర్ని రక్షించాను, ఇప్పుడు నా దగ్గర తపశక్తి లేదండి, ఉన్నదల్లో ఒకటే శక్తి, అందువల్ల నన్ను దయతో అక్కడికి పంపకండి, నా వల్ల కాదన్నట్ట, తపస్సు మళ్ళీ చేసుకొచ్చాయా, ఏమనుకోకు, ఏదో రకంగా నువ్వు అక్కడికి వెళ్ళి ఈ భారాన్ని భుజస్కంధాల మీద వేసుకో, ఈ భారం నీది, ఇక్కడ రెండు, నువ్వు గనక రాజుగారి కూతురు చక్రవర్తి గారి కూతురు దయ్యాన్ని వదిలించావంటే మనం స్వతంత్రం అవుతాం, అదొక లాభం, ఒకవేళ నువ్వు వెళ్ళదనుకో మన రాజ్యాన్ని ఆయన జప్తు చేస్తాడు, మనల్ని జైల్లో పెడతాడు, ముగ్గురు జైల్లో పెడతాం, నా మాట వినలుడు, మన సామ్రాజ్యం కోసం ఆమాత్రం చేయలేవా అన్నట్ట. అప్పుడు వాడికి ఏం చేయాలి, కష్టకాలంలో గుర్తుకొచ్చింది ఏమని, ఆ బ్రహ్మరాక్షసుడు నాకు శివలింగార్చన గురించి చెప్పాడు, వెన్నతో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుందన్నాడు, ఇప్పుడు బ్రహ్మరాక్షసుని వదిలించి రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి అనుకుని వెంటనే కులపురోహితుడిని పిలిచాట. ఏకాంతంగా మిమ్మల్ని నా దగ్గరికి పిలిచాను, నేను శత్రువుని జయించి దుర్భరమైన కష్టం నుంచి బయటపడాలంటే ఏ శివలింగాన్ని పూజించాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, పారదం పార్థివం బాణ సమర్చతి పరేపివా, పాదరసము లింగము, తర్వాత నవరత్నమయమైన బాణలింగము, ఈ మూడు లింగాలు, నవరత్నమయ లింగం, బాణలింగం, పాదరసలింగం, మూడు పక్కన పెట్టుకుని మూడింటిని అర్ధరాత్రి 12 గంటలకి పంచామృతాలతో అభిషేకం చేసినటువంటి వాడికి శత్రుపీడ తొలగిపోతుంది, ఎటువంటి రాక్షసులైనా జయించే శక్తి వస్తుందని మంత్రశాస్త్రంలో చెబుతుందన్నట్ట. వెంటనే కులపురోహితుడిని పిలిచి నవరత్నములతోటి చకచకచక ఒక లింగాన్ని తయారు చేసి పట్టుకురండి అన్నాడు, ఎక్కువ టైం లేదు, నవరత్న లింగం తీసుకురండి అన్నాడు. సరే, పాదరసలింగం ఆ రాజ్యంలోనే ఉన్నది, నర్మదా బాణలింగం నర్మదా నదీ తీరంలో ఉన్నారు కనుక బాణలింగం కూడా దొరికింది, మూడు లింగాలు పెట్టుకున్నాడు. వీడి అదృష్టం ఏంటంటే ఈ కవురు వచ్చిన మర్నాడు చతుర్దశి తిథి, మాస శివరాత్రి, మాస శివరాత్రి నాడు అత్యంత భక్తితో పంచామృతాలతోటి భస్మంతో నవరత్నలింగాన్ని బాణలింగాన్ని పాదరసలింగాన్ని ఈ మూడింట్లో ఏ లింగమును మనం భక్తితో పూజించినప్పటికీ శత్రువులు ఉండరట, శత్రువులు తొలగిపోతారు, తీవ్రమైన కష్టం తొలగిపోతుందని చెప్పారు. మూడు కలిపి చేస్తే ఇంకా వాడికి తిరుగు ఉండదట, ఎక్కడికెళ్ళినా దిగ్విజయం లభిస్తుంది, పైగా అద్భుతమైన బుద్ధి లభిస్తుంది అన్నాడు ఇక్కడ. మహాబుద్ధిం సలభతే, గొప్ప తెలివితేటలు వస్తాయట. కష్టంలోంచి బయటపడడానికి అన్ని వేళలా శరీర బలం అక్కర్లా, తెలివితేటలతో కూడా కష్టంలోంచి బయటపడవచ్చు. కష్టము నుంచి బయటపడే తెలివి లభిస్తుంది, అందుకని వీటిని పూజించాడు. పూజించగానే నాన్న మామయ్య గారు, ఇక నేను బయలుదేరుతున్నాను అన్నాడు. వీడికి మంచి రథం ఇచ్చారు, రథం ఎక్కి హుటాహుటిన బయలుదేరాడు. అదృష్టవశాత్తు ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల 3-4 రోజుల్లోనే హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇంకా చక్రవర్తి గారు, మహిష్మతిపురాధీశ్వరుడు యొక్క అల్లుడు మహామంత్రవేత్త వచ్చాట అని వీడికి పూర్ణ కుంభ స్వాగతం ఇచ్చి ఏనుగుల మీద గుర్రాల మీద ఊరేగుతూ వచ్చి ఓ బ్రహ్మాండమైన అట్టహాసంగా స్వాగతం పలికి పాదపూజ చేసి, ఎప్పుడండి మీరు పూజ మొదలెట్టేదన్నట్ట. ఎప్పుడో ఏమిటండి, ఇప్పుడే మొదలుపెట్టేస్తాం, నన్ను రాజకుమార్తె ఉన్న గదిలోకి తోసేయండి, బయట తలుపేసేయండి అన్నట్ట. ఇదివరకు కూడా అలాగే చేశారండి ఈయన, మహారాజు గారి కూతురికి కూడా అలాగే వదిలించారండి అని పక్కనున్నవాడు చెప్పారు. ఓహో అయితే పర్వాలేదా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత పూర్వం భూత వైద్యులు ఎంతోమంది లోపలికి పంపాం, చాలామందికి కాళ్ళు కీళ్ళు కళ్ళు ఒళ్ళు పళ్ళు ఏమీ లేవు, తర్వాత నీ ఇష్టం నన్నే అనకూడదని. కానీ నేను కొంచెం అన్నీ ఆలోచించి వచ్చానులేండి, నాకు ఈశ్వరుడు ఉన్నాడండి, శివశివ బతికితే శివశివ లేదా శివశివ, మీకేం పర్వాలేదు లోపలికి తోసేయండి అన్నట్ట. ఈయన లోపలికి పంపి బయట తాళం వేశారు. ఎంతలో రాజకుమార్తెని చక్రవర్తి గారి కూతురును ఆవహించిన బ్రహ్మరాక్షసుడు వీడిని చూడటం తోట హుమ్మని మీదకు వచ్చాట. బ్రహ్మరాక్షస కాస్త ఆగవయ్యా బాబు అన్నట్ట. ఎందుకాగాలన్నాడు వాడు, ఇదివరకు తిన్న దెబ్బలు గుర్తున్నాయి వీడికి, అందుకని చెట్టు కింద బ్రాహ్మణి నేను వచ్చానన్నట్ట. దాంతో రాక్షసుడు పళ్ళు పటపట కొరికి, నేను నీకేం చెప్పానరా, చెట్టు కింద బ్రాహ్మణుడు వచ్చాను అన్నావా, నిన్ను పట్టుకుని మెడ పట్టి విరగొట్టి నెత్తురు తాగుతాను, నన్ను చంపేస్తానన్నానా, అయినా ఎందుకు వచ్చావు, నా మాట నా హెచ్చరిక లెక్క చేయకుండా ఏదో రాజుగారి కూతురుతో పాటు చక్రవర్తి కూతురుని కూడా కొట్టేద్దామని వచ్చావా, ఇదిగో నీ సంగతి చూస్తానన్నట్ట. కొంచెం ఆగవయ్యా బాబు, నేను ఎందుకు వచ్చానో చెప్పేదాకా వినకుండా ఎందుకు తొందరపడతామన్నట్ట. సరే చెప్పు, ఏం చెబుతావో చెప్పు, అప్పుడే నీ సంగతి చూస్తాను. కానీ శివుణ్ణి 3 లింగాలు పూజించాడు కదండి ఇతడు, దాంతో ఇతనికి మంచి బుర్ర వచ్చేసిందనమాట. అందుకని నేను ఎందుకు వచ్చాను, నిన్ను ఈ రాజకుమార్తెను వదిలేయమని అడగడానికి రాలా, నన్ను రక్షించమని వచ్చాను, నన్ను రక్షించు నువ్వే దిక్కుబాబోయి అన్నట్ట. నిన్ను నేనే రక్షించను అన్నాడు వాడు తెల్లబోయి. మా ఆవిడ 3 తాళ్ళు నేను లేనని రోజుకో తాళ్ళు తప్పున 300-360 తాళ్ళు పేరి 3 రథాల మీద వేసుకొస్తోంది. మర్రి చెట్టు కింద 6 తాళ్లతో కొడితేనే నువ్వేమయ్యామో నీకు తెలుసు. ఇప్పుడు ఆవిడ 3 తాళ్ళు బండ్ల మీద వేసుకొస్తోంది, ఆ తాళ్లతో ఆవిడ వచ్చి నన్ను నిన్ను కలిపి కట్టేస్తుంది. అందుకని నన్ను రక్షించు బాబు అని గట్టిగా పట్టుకోగానే బ్రహ్మరాక్షసుడు హడిరిపోయి కట్టుకున్నందుకు ఆ తిట్లు చెప్పు దెబ్బలు ఊదును, తాడు దెబ్బలు, నేను ఇంక ఈ దేశంలో ఉండను, మళ్ళీ ఈ భూమి మీదే ఉండను, హిమాలయ పర్వతాలకు పోతున్నాను అని రాజకుమార్తె వదిలి ఢామని కప్పు తందుకుని పారిపోయినవాడు పారిపోయి మళ్ళీ ఎప్పుడు భారతదేశానికి రాలేదట, హిమాలయాలు పారిపోయాడు. ఆపత్కాలములో భార్య యొక్క నామస్మరణతోటి బయటపడాలనే తెలివితేటల్ని ప్రసాదించినవాడు పరమేశ్వరుడు. ఏ సమయమునకు ఎటువంటి తెలివితేటలు ఇవ్వాలో ఇక భగవంతుడికి తప్ప ఎవరికి తెలియవన్నమాట. కొన్ని కొన్ని కథలు వింటున్నప్పుడు ఎంతో హాస్యంగా అనిపిస్తాయా, వాటిలో ఎంత సూక్ష్మం ఉన్నదో ఆలోచించండి. భగవంతుడి భక్తితో పూజిస్తే, భగవంతుడి చెయ్యవలసిన రీతిలో అర్చన చేసి మెప్పిస్తే, భగవన్ నామస్మరణం విడవకుండా చేస్తే ఆపత్కాలములో కావలసిన ఆలోచన ఇస్తాడు. అసలు ఆలోచనే పరమాత్మ అంటే, ఆలోచనతో చెయ్యలేని పని ఉండదన్నమాట. అద్భుతమైన కాదు ఇది. కాబట్టి దెబ్బకి రాక్షసుని పారిపోయాడు మళ్ళీ కనిపించకుండా. అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు, విశ్వకర్మ భగవానుని ద్వారా పొందిన ఈ లింగములను అందరూ భక్తితో పూజించండి, పూజిస్తే అనేక సుఖాలు పొందుతారు. ఐకమత్యం పొందడానికి, భార్యాభర్తల మధ్యలో సుఖజీవనం కలగడానికి, జీవితంలో తగాదాలు లేకుండా ఉండడానికి, పరస్పర అవగాహనకి వెన్నని భస్మమయం భస్మముతో కలిపి తయారు చేసి పూజిస్తే మంచిది. కరిగిపోతున్నా పర్వాలేదట, వెన్నని ఒక ముద్ద చేశారు, లింగంగా తయారు చేశారు, దాంట్లో కొంచెం భస్మం మిస్ చేశారు, దాన్ని అభిషేకిస్తున్నప్పుడు అది కరిగిపోతే మీకేం బెంగలేదు, అది కరిగిపోవడమే భగవంతుడికి ఇష్టం. కానీ లింగంగా తయారు చేసి పూజిస్తే చాలు, ఆ తర్వాత దానివల్ల అపూర్వ దాంపత్య జీవనం లభిస్తుంది. కేవలం భస్మమును ముద్ద చేసి ఆ ముద్దతో లింగం చేసి పూజిస్తే యోగులవుతారు. యోగాభ్యాస తత్పరులు భస్మలింగాన్ని పూజించాలి. యోగి భస్మమయంతత. ఇంకా యక్షులు దధిమయం చిక్కని చక్కని పెరుగుని ఒక ముద్దగా చేసి ఆ లింగాన్ని పూజించారు. ఇంకా ఛాయా పిష్టమయంతత. సూర్యుడి భార్యలో 2వ భార్య పేరు ఛాయాదేవి. ఆవిడ పిష్టం అంటే పిండి, పిండి ముద్దని లింగంగా తయారు చేసి పూజించింది. సరస్వతీదేవి ఏం చేసింది? శివలింగంచ బ్రహ్మాణి శారదా పరమేశ్వరి మంచి అద్భుతమైనటువంటి రత్నలింగాన్ని పూజించింది. ఇక బాణుడు అని పేరు కలిగిన ఒక శివభక్తుడు ఉన్నాడు, ఆయన పాదరసలింగాన్ని పూజించాడు. ఇలా అందరూ ఆయా లింగాలని శ్రీహరి ద్వారా విశ్వకర్మ చేసి ఇవ్వగా వాటిని పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ లింగాలన్నీ ఆయా దేవతల దగ్గర ఉన్నాయి. ఈ లింగములను వాళ్ళు భక్తితో పూజించినంతకాలం వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ సాధించారు. అప్పుడప్పుడు అహంకారం మనస్సులోకి వచ్చి ఎవడైనా లింగార్చన విడిచిపెడితే వాడు ధర్మానికి అతీతుడైపోతాడు, ధర్మానికి దూరం అవుతాడు. సమస్త జపాలు, సమస్త హోమములు, సమస్త ధ్యానములు, సమస్తమైన దానములు, వీటన్నిటి వల్ల వచ్చే ఫలితం కేవలం ఏదో ఒక లింగాన్ని భక్తితో శ్రద్ధతో నామస్మరణ పూర్వకంగా చెయ్యటం వల్ల వస్తుంది. అందుకే అన్నిటికంటే గొప్పది శివలింగార్చన. చెప్పాడండి, ఇన్ని లింగాలు అర్చన చేయటం ఒక ఎత్తు, ఆధ్యాత్మికం యల్లింగం ప్రత్యక్షం యశ్వనో భవేత్. మానసికమైన లింగ పూజ చాలా గొప్పది. ఎదురుగుండా లింగాన్ని పెట్టి పూజ చేస్తున్నంతసేపు మనస్సులో లింగాన్ని ధ్యానం చేస్తూ మనస్సే ఒక లింగంగా భావించి పూజ చేయటం ఉత్తమోత్తమం. ఎదురుగుండా ఉన్న లింగం, ప్రత్యక్షంగా ఉన్న లింగం స్థూల లింగం. హృదయంలో మనం భావన చేయటం వల్ల వచ్చే కనపడే లింగం, హృదయంలో భావనేగా అక్కడ లింగం ఉంటుందా? కానీ మానసికంగా శివలింగాన్ని అక్కడ ఆవాహన చేశాం, ఇది సూక్ష్మలింగం. స్థూలలింగం, సూక్ష్మలింగం రెండూ కలిస్తే ఆ వ్యక్తి పరమేశ్వర సంపూర్ణ లింగంలో ఐక్యమైపోతాడు. ఇది శివతత్వము. ఈ శివతత్వాన్ని విడిచిపెట్టకుండా చెయ్యండి. కానీ ఏం చేసినా గురోర్మంత్రాది పూజనం విజ్ఞానం జ్ఞాయతే జ్ఞానాత్ పరబ్రహ్మ ప్రకాశకం. గురువు ద్వారా మాత్రమే ఈ ఉపాసన స్వీకరిస్తే ఎక్కువ మంచిది. ఒక గురువుని అంగీకరించి సద్గురువుల కటాక్షంతో చేసే పూజలు తొందరగా ఫలిస్తాయి. గురువు వల్ల భక్తి పుడుతుంది, భక్తి వల్ల పరమేశ్వరుడు సర్వాంతర్యామైన జ్ఞానం పుడుతుంది, ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. అంటే ఇంకెక్కడ చూసినా భగవంతుడు తప్ప మరేమీ కనబడ్డు. ఆ విజ్ఞానం వల్ల వీడు పరబ్రహ్మం అయిపోతాడు. కాబట్టి ఎప్పుడు గురుధ్యానము లేకుండా అర్చన మాత్రం చెయ్యొద్దు అని సుస్పష్టంగా బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు. మరిన్ని అపూర్వమైన ఘట్టాలతో కుబేరుడి కథ వస్తుంది, గుణనిధి చరిత్ర అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.